அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராபியாம் நகேந்திரகன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். சப்தரிஷுலு ஹிமவந்துனிக்கு மேனகக்கு శివుడికి పార్వతనిమ్మని నచ్చ చెబుతూ అనరంజుడనేటటువంటి ఆయన చరిత్ర చెప్పారు. అనరంజుడనేటటువంటి వాడు కూతురు పద్మావతిని పిప్పలాదుడనేవాడు పరీక్షించి వృద్ధుడై వివాహం చేసుకుని తల్లిదండ్రుల్ని బ్రతికించి ఆమె తల్లిదండ్రులు బ్రతికించడంతో పాటు సోదరులకి ఆనందం కలిగించి శాశ్వతంగా జలాధిదేవత కూడా అవ్వగలిగాడు. ఈ పిప్పలాదుడు, ఆయన భార్య పద్మ, పద్మ యొక్క తండ్రి అనరంజుడి చరిత్ర అయినటువంటి వాళ్ళు ఎప్పుడూ జీవితంలో సుఖం పొందుతారని ఆ కథంతా వివరించి చెప్పాడు. ఇప్పటికైనా నీలో ఉన్న శంక విడిచిపెట్టు. మీ భార్యాభర్తలు ఏదో ఒక చిన్న దోషం చేసి ఉంటారు పూర్వం, అందుకే ఎంతమంది ఎన్ని విధములుగా నచ్చ చెప్పినా మళ్ళీ మళ్ళీ శివుడి మీద అనుమానం పొందుతూనే ఉన్నారు. ఈ జగన్మాత ఎవరు అవునన్నా కాదన్నా ఈశ్వర పత్ర అవుతుంది. ఈవిడ ఈశ్వర స్వరూపిణి, అందుకే ఈవిడిని ఈశ్వరి అంటారు. ఆయన ఈశ్వరుడు, ఈవిడ పరమేశ్వరి, ఆయన పరమేశ్వరుడు. ఈవిడ రుద్రాణి, ఆయన రుద్రుడు. ఈవిడ భవాని, ఆవిడ భవుడు. ఒకప్పుడు ఈమె రుద్రుడిని ఆరాధిస్తే రుద్రుడు సంభాషించి వివాహం చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించాడు. ఒకనొకప్పుడు జగదేకమాత త్రిమాతృస్వరూపిణి అయి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనే పేరుతో వరుసగా విష్ణువుకి మహాలక్ష్మి, మహాసరస్వతి బ్రహ్మకి, మహాకాళి శివుడికి భార్యలయ్యారు. ఇదంతా ఒక విచిత్రమైనటువంటి శక్తి స్వరూపం, ప్రకృతి పురుషుల యొక్క బంధం. ఇందులో వేలు పెట్టి ఇది అవునా కాదా, మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఈ పార్వతి శివుడికి అర్హురాలా కాదా, శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి తగినవాడా కాదా, ఈ చర్చ చేయకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అనగా హిమవంతుడు ప్రసన్నుడయ్యాడు. ఇదంతా వింటూ పార్వతి లోపల లోపల నవ్వుకుంటుంది. జగదేకమాత కదా, ఆవిడ ఏమెరగనట్టుగా చంటి పిల్లలా కూర్చున్నా ఆవిడ మాత్రం కంటి కొలుకుల నుంచి ఒక నవ్వు విసిరిందిట. అందుకే దానికి ఏమన్నాడు, జహాస అన్నాడు. నవ్వు కనబడి కనపడకుండా కళ్ళల్లోంచి బయటకు వస్తే అటువంటి దాన్ని జహాస అని వాడేవారు పూర్వకాలంలో. నవ్వింది ఆ నవ్వు, చిన్న నవ్వు. అది నవ్విందా అంటే నవ్వినట్టు ఉంటుంది, లేదా అంటే లేదన్నట్టు ఉంటుంది. జ్ఞానులకు మాత్రమే ఆ నవ్వు తెలుస్తుంది. ఇప్పుడు అరుంధతి మళ్ళీ మేనకను కూర్చోబెట్టి, ఇది కోపగృహంలో ఉందని చెప్పుకున్నాం కదా మనం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా కూతుర్ని ఎవరికి ఇవ్వనట్టుంది కదా. ఆవిడకి బాగా అరుంధతి నచ్చ చెప్పింది. ఒక పక్కనేమో హిమవంతునికి ఋషులు చెప్పారు, అరుంధతి మేనక ఉన్న గృహంలోకి వెళ్ళి ఆవిడ తీసుకొచ్చిందని ఆవిడకి నచ్చ చెప్పిందని నిన్న మీకు చెప్పాను కనుక వెళ్ళి కొత్తగా చెప్పక్కర్లా. మొత్తం మీద ఈ సప్త ఋషులు అరుంధతి మేనక హిమవంతుల్ని చక్కబరిచారు. అప్పటికి మేనక కాస్త కలత నుంచి బయటకు వచ్చింది. ఓహో, పిప్పలాదునికి వల్లే ఈశ్వరుడు కూడా మా అమ్మాయిని పరీక్షిస్తున్నాడన్నమాట, అందుకే ఏమీ లేనట్టుగా నటిస్తున్నాడనమాట. అలా అయితే మరీ మంచిది. పైకి డబ్బుందో డబ్బుందో అంటే దిష్టి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బ్యాంక్ ఉంటుంది. ఏమీ లేనట్టుగా నటిస్తే చాలా లాభం అనుకుంది ఆవిడ పాపం. ఇది మనం కొంచెం శివుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. మెడనిండా నగలు వేసుకుని ఎక్కడికి వెళ్ళినా మంచి టిప్పు టాప్గా పెడితే రైటి వాడు గొడవ ఉంటుంది. అందుకని ఏమీ లేకుండా ఓ పిచ్చి లుంగి కట్టుకుని పోయారనుకోండి, వాడి దగ్గర కోట్లోనే వాడు పట్టించుకోడు. చాలామంది ఈ గుడిసెల్లో ఉన్నట్టుగా కనపడతారే లేబరు, వాళ్ళు ఇల్లు వెతికితే ఒక్కొక్కళ్ళ ఇంట్లో 10-10 కోట్లు దొరుకుతాయి. చెప్పొచ్చింది ఏంటంటే సామాన్యుల్లో ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. మేము సరిపల్లెను కూడో కొంతకాలం ఉన్నాం. అక్కడ కుప్ప కూలిపోతున్న ఇలా ఒరిగిపోయిన లెట్రిను పాతకాలపు కొంపతో ఉండే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి బంగారుపతి, బంగారపు అధిపతి అని పేరు. కానీ ఆయన దగ్గర ఎప్పుడు పైసా కనపడేది కాదు, కోటీశ్వరుడు. పొలాలు, స్థలాలు, ఒకటి చాలా డబ్బు ఉండేది. ఆయన ఒకసారి ఎక్కడో ఉన్న ఒక స్థలం అమ్మాడు. ఆ రోజుల్లోనే చెప్పేది ఎప్పుడనమాట, 1990 కంటే ముందు 89 అనుకుంటున్నాను, 89 గుర్తులేదు కానీ మొత్తం మీద ఆ కాలంలో 10 లక్షలు వచ్చిందండి స్థలానికి. ఆ రోజులు లక్ష చూడడమే కష్టం. మాకు 100 రూపాయలు జీతం నా బొంద. ఆ 100 తోటి మళ్ళీ అందులో 10 రూపాయలు మిగుల్చుకోగలిగేవాళ్ళం. ఆ 100 రూపాయలతోటి మేము చదువుకున్నాం. ఓ పక్కన నేనేమో భీమవరంలో చదువుకుంటూ ఈ 100లో కొంత మా అన్నయ్యకి పంపేవాడిని ఆయన చదువుకోవడానికి వాళ్ళు. అటువంటి రోజుల్లో ఆయనకి 10 లక్షలు వచ్చింది. ఆయన ఎప్పుడు చూసినా పిచ్చాళ్ళే ఉండేవాడు. ఆయన దగ్గర 1916 తయారైన ఒక సైకిల్ ఉండేది, 1916. ఆ సైకిల్కి రిమ్ ఎప్పుడూ మార్చలేదు ఆయన. ఆయన మళ్ళా ట్రిమ్గా ఉండకుండా ఆ రిమ్మే ఉంచి దాని మీద టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ మీద ఇంకో టైరు, ఇలా పాత టైర్లు 4 టైర్లు ఒక టైర్ మీద ఒకటి ఎక్కించేసేవాడు. ఆయన లోపల ట్యూబ్ ఉండదు, ఈ దిక్కు మనం టైర్ మీద టైర్ ఎక్కించి తక్కువపోయేవాడు. ఎలా తక్కువపోయేవాడో తెలియదు. ఆ సైకిలే, ఆ గందరగోళమే, యావత్ జీవితం ఆ దిక్కుమాలిన కంచమే. ఆ ఇంటిని చూస్తే భయం వేస్తున్నాడు మనకి. అలాంటి జీవి ఆయన. ఈ 10 లక్షల డబ్బు సికింద్రాబాద్లోనూ కొడుక్కి పట్టుకెళ్ళాలి అక్కడికి. అక్కడ జాగ్రత్తగా కొంత దాచాలి, కొంత బ్యాంకులో, కొంత ఏదో ఇల్లు కొనాలి. మాకు అప్పట్లో భీమవరం నుంచి నరసాపూర్ ఎక్స్ప్రెస్ ఉండేది సాయంత్రం పూట. ఎప్పుడో సాయంత్రం 5:00 or 6:00 ఆ రైలు ఎక్కితే పొద్దున్న 8:00 నరసాపురం నుంచి అది వెళ్ళేది. నరసాపురంలో బయలుదేరి భీమవరం మీదుగా వెళ్ళేది. ఈ సరిపల్ల నుంచి భీమవరానికి 20 కిలోమీటర్లకు బస్సులు ఉండేవి కావు. ఈయన పొద్దుట 9:00 సద్దన్నం తినేసి, ఓ దరిద్రం గోతం ఉంటుంది కదా జొన్నలు గిన్నెలు పోసే గోతం, ఆ గోతం గుడ్డలో పాత పుస్తకాలు 4 వేసి ఆ మధ్యలో ఈ 10 లక్షల కట్టలు పెట్టి, అప్పట్లో 500 నోట్లు కూడా లేని రోజుల్లో 50లు 100లు కదా, ఈ కట్టలన్నీ అందులో పెట్టి ఈ గోతం ఇలా భుజం మీద వేసుకుని పాతకాలంలో చూడండి పొలాల్లోకి ఒక గోనుగొడ్డ పట్టుకెళ్ళేవారు. అలా భుజం మీద వేసుకుని 10:00 బస్సు ఎక్కి సాయంకాలం 7:00 రైలు అయితే భీమవరంలో ఈయన బయలుదేరి వెళ్ళాడు. 12:00 or 1:00 బస్సు పుచ్చుకుని మొత్తం మీద వెళ్ళాడు అనుకోండి. రైల్వే స్టేషన్లో పడి ఆ బస్తా అక్కడ పారేసి ఆయన అటు ఇటు మధ్య మధ్యలో అని చుట్ట కాల్చుకునేవాడు. ఓ చుట్ట మాత్రం బలి కాల్చేవాడు, ఘాటువల్లు అనేవాడు మధ్య మధ్యలో. శుభ్రంగా పాప ఆయన అలాగా తిరిగి ఈ మొత్తం బస్తా అంతా అక్కడే పెట్టుకు తిరుగుతూనే ఆ బస్తాకేసి ఎవడు చూడలేదు. అందులో డబ్బు ఉందన్న విషయం మాకు మాత్రమే తెలుసు, మేము బయట పెట్టలేము. మొత్తం మీద ఆయన హాయిగా జనరల్ కంపార్ట్మెంట్లో ఈ దిక్కుమాలిన బస్తా వేసుకుని పెడితే ఆ బస్తాను చూసి అని ఆయన పక్కన తప్పుకు పోయారు. ఆ బస్తాలో 10 లక్షలు ఉన్నాయి, అది పుచ్చుకుని సికింద్రాబాద్ పోయాడు. ఎంత సేఫ్టీ అండి ఆయనకి, ఓ ఇన్కమ్ ట్యాక్సా, ఓ బ్యాంకా. అదే మనమైతే మాయిదారిది ఓ 500 కట్టబట్టుకొస్తే ఈ పరుసు చంక కింద పెట్టి నొక్కి మళ్ళీ ఎవడ లాక్కుపోతాడో అనే భయం పడిపోయి గందరగోళం పడిపోతాం. అందువల్ల ఎప్పుడు కూడా కట్ల పట్టుకెళ్ళాలంటే ఈ దిక్కుమాలిన బస్తాలు సుఖం అన్నమాట. దానివల్ల లాభం ఏంటంటే వాడి దగ్గర డబ్బు ఉన్నట్టు తెలియదు, రుష్టు ఉండదు. ఓహో, మా కాబోయే అల్లుడి గారు శివుడు అంత ఐశ్వర్యం ఉండి కూడా ఇలా తన దగ్గర డబ్బు ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఉండడానికి శ్మశానంలో కాపురం పెట్టి బూడిద పూసుకుని నటిస్తున్నాడు అనమాట. దానివల్ల ఆయనకి దిష్టి రుష్టు ఉండదు అనుకున్నది పాపం ఆవిడ. అమ్మయ్య, ఇప్పటికి నాకు కొంత ధైర్యం వచ్చింది అని హిమవంతుడు మా ఆవిడని సమాధానపరిచారు. ఈ అరుంధతి వాక్యములు విన్న మేనాదేవి సంతోషించింది. శివుడు ఐశ్వర్యవంతుడు గొప్పవాడని నమ్మింది. నాకు కూడా గర్వం కొంత తొలగింది. నేనే డబ్బున్నవాడిని, శివుడు పేదవాడేమో అనుకున్న అహంకారం తొలగింది. ఉమామహేశ్వరుల చరిత్ర అంటే ఏమిటో తెలిసింది. పిప్పలాదుడి చరిత్ర వల్ల నా కుమార్తె శివుణ్ణి పెళ్లి చేసుకుంటే గొప్పదవుతుందని నాకు నమ్మకం కలిగింది, అనుమానం తొలగింది అనుకుని, ఋషులారా మీరు చెప్పినట్టు చేస్తానన్నాడు. అప్పుడు అన్నాడు ఋషులు మళ్ళీ, నువ్వెంత అదృష్టవంతుడో ఆలోచించుకో. దానం చేసేవాళ్ళని దాత అంటారు, పుచ్చుకునేవాడిని భిక్షుకుడు అంటారు. ఇంటికి వచ్చిన ముష్టివాడికి భిక్షాందేహి అనగానే అన్నమో బియ్యమో ధనమో ఇస్తారు చాలామంది. అంతకంటే విలక్షణమైన దానం నువ్వు చేస్తున్నావు, కన్యాదానం చేస్తున్నావు, నువ్వు కన్యాదాతవి. పుచ్చుకునే వరుణ్ణి గ్రహీత అంటారు, కన్యని గ్రహించేవాడు ఈశ్వరుడు. హిమవంతుడు పర్వతరాజు కన్యాదాతయట, సకల లోకేశ్వరుడైన ఈశ్వరుడు కన్యని గ్రహించే భిక్షుకుట. ఇక భిక్ష జగదీశ్వరి పార్వతి అట, ఏదో ముష్టాడికి ఇంత బియ్యం పోసినట్టు కాకుండా అమ్మవారిని జగదీశ్వరినే భిక్షగా ఇవ్వగలుగుతున్నావు నువ్వు. శంకరో భిక్షుక స్థేత స్వయం దాతా భవాన్గిరే భైక్ష్యం చ పార్వతీదేవి కిమత పర ఉత్తమం. హిమవంతుడాను ఎంత దృష్టవంతుడివి, యాచించేవాడు భిక్షుకుడు శివుడా, స్వయంగా దాతవి నీవా, యాచింపబడేది పార్వతియా, ఇంత గొప్ప దానం, ఇంత గొప్ప దాత, ఇంత గొప్ప గ్రహీత ఈ ముల్లోకాల్లో మరొకడు ఉంటాడా? నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని హిమవంతుడంటే ఉన్నతుడు అన్నట్టుగా ప్రవర్తించు. ఇక లేఖితనం విడిచిపెట్టి శివుడి గురించి రకరకాల ఆలోచనలు చేయకు. చేస్తే ఆ తర్వాత పదే పదే నేను మేము రక్షించలేం, మా ఆగ్రహానికి శివాగ్రహానికి ఈ భవాని యొక్క ఆగ్రహానికి కూడా గురవుతావు. జాగ్రత్త, ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ భవాని యొక్క చెయ్యి పుచ్చుకున్నవాడు మహాయోగ జాతకుడు అవుతాడు. శివుడు ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టు ముష్టివాడైనా మీ అమ్మాయి జాతకం గొప్పదయ్యా బాబు, ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడా ఆయన గొప్ప కీర్తివంతుడు అవుతాడు. అందువల్ల మేము చెప్పినట్టు చెయ్యి అని పార్వతిని ఆశీర్వదించగానే మొత్తం మీద మేనక హిమవంతులు సంతోషం పొందారు, దుఃఖం విడిచిపెట్టారు, శంక విడిచిపెట్టారు. ఆపై హిమవంతుడు ఆదేశించగా మేనాదేవి పసుపు కుంకుమ నగలు వస్త్రాలు పట్టుకొచ్చి అరుంధతికి ఇచ్చింది. ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు పసుపు కుంకుమలు పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, నగలు ఇవ్వడం ధర్మం. పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా బంగారు నగలు ఇచ్చేవారు రెండోయ్. ఇప్పుడు కలియుగంలో ఏ ముత్తైదు వచ్చినా బంగారపు నగలు బదులుగా రెండు గాజులు పెట్టి పంపేస్తారు. ఏది ఏమైనా ముత్తైదువుకి పెట్టవలసినవన్నీ పెట్టారట. ఆపై ఋషులు అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరి కైలాసానికి వెళ్ళారు, పరమేశ్వరుడికి నమస్కరించారు. దేవదేవ మహాదేవ పరమేశ్వర మహాప్రభు, మేము వెళ్ళిన పని సఫలమయ్యింది. హిమవంతుణ్ణి అతని భార్యని ఒప్పించాం, వాళ్ళు పార్వతీదేవిని నీకు ఇవ్వడానికి అంగీకరించారు. ఇక నీకు ఏ విధమైన ఆటంకం లేదు, మా పని పూర్తి చేసావు, ఇక నీ పనే మిగిలింది. నువ్వు నీ ప్రమథగణాలతో పరివారంతో అందరితో కలిసి హుటా హుటిన బయలుదేరు, హిమవత్పర్వతానికి వెళ్ళు. ముహూర్తం మటుక్కి నువ్వే నిర్ణయించుకో. సుముహూర్తంలో పార్వతీదేవికి నీకు వివాహం అవ్వాలి, మీకు కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడి వల్ల లోకకంటకుడైన తారకుడు నశించాలి, లోకాలు తరించాలి. ఈ మాట విన్న పరమేశ్వరుడు సామాన్యుడిలాగే సంతోషించి, మీరెంత మంచివాళ్ళండి, పెళ్ళవక బ్రహ్మచర్య దీక్షతో అలవటించిపోతున్న నాకు మంచి సంబంధం చూసిపెట్టారు, ఇలా పెళ్లి కుదిర్చిన మీకు ఏమిస్తే రుణం తీరుతున్నాడు ఆయన. మన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వృద్ధ బ్రహ్మచారులు, ఎన్నేళ్ళైనా పెళ్ళవక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా సరే పెళ్ళవని వాడు చాలామంది. హఠాత్తుగా వాడికి ఎవరన్నా పెళ్లి కుదిరిస్తే ఎంత ఆనందపడిపోతారు, అబ్బా ఇక పెళ్లి కాదనుకున్నాం మంచి సంబంధం వచ్చిందనుకుంటారట. ఇది లౌకికాచారం. శివుడంతటి వాడు లౌకికాచారంతో సంతోషాన్ని వ్యక్తపరిచాడు. వాళ్ళు నవ్వుకున్నారు, ఎందుకంటే శివుడికి వయస్సు ఎక్కడుంటుంది, మనకంటే ఒక ఏడాది గడిస్తే ఏడాది ఏడాదికి వయస్సు పెరుగుతూ ఉంటుంది, ఆయువు తరుగుతుంది. వయస్సు పెరుగుతుంది, ఆయువు తరుగుతుంది, ఆరోగ్యం తరుగుతుంది, ఆ తర్వాత మనం స్వర్గానికో నరకానికో అరుగుతాం. కానీ ఈశ్వరుడు అలా కాదే, సర్వకాల సర్వావస్థలలో ఒకే రకంగా ఉంటాడు కనుక ఆయనకి అవ్యయుడు అని పేరు. ఏ విధమైన మార్పు లేనటువంటి వాడు. అటువంటి వాడికి వచ్చినవి అవ్యయుడు కూడా వ్యయం కలిగిన వాడిలాగా, మార్పుకి గురి అయ్యేటటువంటి వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు వాడు. ఇప్పుడు ఋషులు, స్వామి ఇంకొక చిన్న పని చేయండి, శ్రీమన్నారాయణుడిని ప్రత్యేకంగా పిలిపించండి, ఈ పెళ్లి బాధ్యత ఆయన మీద పెట్టండి. అబ్బో ఆయన పెళ్లి బాగా నిర్వహిస్తాడు, హరి అయితే పెళ్ళి ముచ్చటగా వైభవంగా ఆనందకరంగా జరుగుతుంది. ఈ మాట అన్నారో లేదో టిక్కున అక్కడికి వచ్చాడు హరి. వాళ్ళు తెల్లబోయారు. శ్రీహరిని పిలవమని మేము చెబుతూ టీను వచ్చాడు ఏమిటంటే, అప్పుడు శ్రీహరి నవ్వి, హరుడి పెళ్ళికి నన్ను ప్రత్యేక పిలవాలా, మా మధ్యలో అండర్స్టాండింగ్ ఎప్పుడో ఉంది, ఆయన నన్ను ఎప్పుడో పిలిచాడు, ఏర్పాట్లనే నేనే చేస్తున్నాను అనగానే హరు ఈ ఋషులు తెల్లబోయారు. మేము అమాయకులం, శివుడికి సలహా ఇద్దాం అనుకున్నాం. అయ్యో, శివుడికి మన సలహా ఇవ్వడం ఏంటి, కార్యకారణ కర్తృత్వ హేతువునకి హేతు ఆయన, అటువంటి వాడికి ఇలా చెయ్యండి అని సలహా ఇవ్వడం ఏంటండి అంటే, పరమాత్మకి సలహా ఇవ్వడం ఎంత జ్ఞానమో ఇప్పుడు ఋషులకు అర్థమయ్యేది. నిజంగా తన పెళ్ళి ఎలా జరుపుకోవాలో శివుడికి తెలియదా? ఏదో వీళ్ళని పిలిచి పెళ్లి కుదర్చండి అన్నంత మాత్రం చేత వీళ్ళు ఏదో మనమే చక్కబెడుతున్నా నిర్వహిస్తున్నాం అనుకుంటారు అన్నమాట కొంతమంది, అదొక జ్ఞానం. ఋషులు కూడా ఈశ్వరుడికి సలహా ఇవ్వడం ఏమిటి అనుకున్నారు. సరిగ్గా సమయమునకు బ్రహ్మ, శ్రీమన్నారాయణుడు, ఇంద్రుడు, దేవతలు అందరూ అక్కడికి వచ్చేశారు. ఒకేసారి కట్టగొట్టుకొచ్చేట వెళ్ళి రావడంలో కూడా ఆ నానాజనాలు ఎలా ఉన్నారు, పెళ్ళికి వెడుతున్నారు కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అలంకారం చేసుకున్నారు. ఎప్పుడూ లేనిది బ్రహ్మగారు ఆ పూట మంచి ఎర్రని పట్టు వస్త్రం కట్టాడు. సాధారణంగా బ్రహ్మగారికి తెల్లని వస్త్రం ఇష్టం, ఈ పూట ఎర్ర బట్ట కట్టాడు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు కెంపు రంగులో ఉన్నటువంటి పంచి కట్టుకుంటే మంచిదని ఎవరో చెప్పారట ఆయనకి, అందుకని ఆయన అలా కట్టుకున్నట్ట. ఎవరు చెప్పారో చెప్పడు ఆయన. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎర్ర బట్ట కట్టుకుంటే మంచిది అంటాడు ఆయన. ఇంతకీ ఆ విషయం ఆయనకు ఒకటి చెప్పాలా, ఆయన బ్రహ్మ సృష్టికర్త, ఏ సమయంలో ఏ రంగు కట్టుకోవాలో ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఏమి ఎరగనట్టుగా నాకు ఎవరో సలహా ఇచ్చారండి, అందుకని ఎర్ర బట్ట కట్టాను అన్నాడు రాగానే. అప్పుడు సరస్వతి ముసి ముసి నవ్వులు నవ్వింది. జనానికి అర్థమైంది ఈయన ఈ బట్ట కడితే బాగుంటాడని వాళ్ళు ఆవిడంది ఆ విషయం చెప్పలేకపోతున్నాడని. భర్తలు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు భార్యామణులు సలహా బాగా ఇస్తారండో, ఏమంటే ఈ పూట పెళ్లి కడుతున్నారు కదా, మీరు ఈ లాల్చీ వేసుకుంటే బాగుంటారండి, ఈ లాల్చీ వేసుకుంటే బాల్చీ తనరండి అంటే వేసుకోవాలి. అలా వేసుకుంటే భార్యకి నచ్చిందే నిజమైన అందం అంటే, ఎవరు రోడ్డు మీద పోయేవాడికి నచ్చితే ఉపయోగం ఉందిట. అందుకని ఆయన ముసి ముసి నవ్వులు నవ్వాడు, ఆవిడ నవ్వింది. ఇక శ్రీమన్నారాయణుడు మాత్రం ఎప్పట్లాగే పసుపు పచ్చడి బట్ట కట్టుకున్నాడు. మంచి కిరీటాలు, కుండలాలు, ఆభరణాలు ధరించారు. సర్వాభరణ భూషితులు, సర్వావయవ సౌందర్యులు అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ నగ పెట్టుకోవాలో నగ పెట్టుకున్నారు. కొన్ని నగలు మరి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. కుండలాలు ఉన్నాయనుకోండి మరి ఎంతంత ఉన్నా అసహ్యంగా ఉంటాయి, అసలు లేకపోయినా బాగుండవు. అంచేత చెవులకు ఏది అందమో అది పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కడికి చెవి కంటే కుండలం ఎంత ఉంటుంది, చెవి సాయి కిందకు వచ్చేస్తుంది, అప్పుడేం బాగుంటుంది. కాబట్టి చెవికి తగినటువంటి కుండలాలు ఉండాలి, కంఠమునకు తగిలినటువంటి ఆభరణం ఉండాలి, కాలికి తగిన గండపిండేరం ఉండాలి, చెయ్యికి తగిన కంకణం ఉండాలి. అవి తయారు చేయడం కూడా గొప్ప. అలా వారి వారి యొక్క అవయవములకు ఏ ఆభరణము తగిలిస్తే శోభ ఉంటుందో ఆ ఆభరణాలు తగిలించారట. ఈ సమయంలో శివుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి శివుణ్ణి పెళ్లి కొడుకుని ఎవరు చేయించాలబ్బా అనుకున్నారు. అప్పుడు ముందుగా సరస్వతి వచ్చింది, శివుడికి తిలకం పొడుగ్గా పెట్టింది, కళ్యాణ తిలకం తీర్చిదిద్దింది. అదే సమయంలో హిమవంతుడు కూడా తన హిమాలయ పర్వతంలో కూర్చుని ఈ సమయమునకు ఈశ్వరుడు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు ఉంటాడు, మనం కూడా ఉండాలి కదా అని అనుకుని తన కుల పురోహితుడు గర్గాచార్యుడు పిలిచాడు. గర్గుడు ఆరాధిత దుర్గుడు, మతిదూరిత షడ్వర్గుడు అటువంటి గర్గాచార్యుడిని పిలిచి, స్వామి ఈ కుమారులు, నా భార్య, నా బంధువులు అందరం నీకెప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం, కుల పురోహితుడికి నమస్కరించిన వాడు జీవితంలో పైకొస్తాడని శాస్త్రం, నువ్వు మా అదృష్టవశాత్తు మాకు కుల పురోహితుడివి, మాకు యదువంశ్యులకి అందరికీ నీవే పురోహితుడివి, మా అమ్మాయి లగ్నపత్రిక నువ్వే రాయించాలి, అది కూడా బంగారపు రేకు మీద రాయించాలనగానే ఓ బంగారపు రేకు తెప్పించాడు ఆయన. ఆ పత్రికని అందంగా తయారు చేశాడు, ముహూర్తం ఒక్కడ పెట్టలేదట, పెళ్లి పత్రికే తప్ప ఎక్సెప్ట్ ముహూర్తం, ఎందుకని ముహూర్తమును మాత్రం శివుణ్ణే నిర్ణయించమన్నారు వాళ్ళు. అందుకని ది తి అన్న చోట మాత్రం, ఈ దినము ఈ తిథి అన్న చోట మాత్రం గ్యాప్ పట్టే పెట్టి ఆయన పరమ పవిత్రురాలు నా పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని మహానుభావుడైన పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని అక్షరాలన్నీ రాయించి ముహూర్తమును మాత్రం ఇందులో మీరే ఫిలప్ చేయవలసింది. ఫిల్అప్ ది బ్లాంక్స్ అని ఉంటాయి కదా, పూర్వకాలంలో పేపర్లో ఇచ్చేవారు. అలా ఈ మధ్యలో ఉన్న ఖాళీలో ముహూర్తమును మీరే వ్రాసి నిర్ణయించి మాకు పంపండి అని శివుడికి పురోహితుల ద్వారా ఒక చక్కని పత్రిక తయారు చేయించాడు. ఈ పత్రికని గర్గాచార్యుడు పట్టుకెళ్ళాడు, శివుడి దగ్గరికి పట్టుకెళ్ళాడు. శివుడికి ఆయన పత్రిక ఇచ్చే సమయానికి సరస్వతి మొదలైన వాళ్ళు ఆయన్ని అలంకరిస్తున్నారట. సరస్వతీదేవి ఆయన ఎడమ చేతి నుంచి ఒకప్పుడు పుట్టి వరుసకు సోదరయ్యింది. అందుకే మన పురాణాలన్నీ ఏమున్నాయి, సరస్వతీదేవిని ఈశ్వర సహోదరి అన్నాయి. దాన్నే తెనాలి రామకృష్ణుడు
కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబిని చంద్రికా చిద్రూపాంచిత పద్మగర్భముఖ రాజీవావళి హంసి వర్ణద్రాక్షాఫలకీరి శారద కృపల్ రామానుజమాత్య వేదాద్రిస్వామికి నిత్సు నిత్సలును విద్యా బుద్ధి వాక్సిద్ధులున్ అంటాడు ఆయన. కద్రూజాంగదు తోడబుట్టు అని ఎత్తుకున్నాడు పద్యమే. కద్రు అంటే సర్పములకు తల్లి, కద్రువ. కద్రూజ అంటే సర్పం. అంగద ఆభరణంగా ధరించినవాడు. పాములను ఆభరణములుగా ధరించిన శివునికి తోడబుట్టువు అని అందంగా రాశాడు ఆయన. అందులో ఎప్పుడు కూడా ఆడబడుచు పెళ్లి సమయంలో పెళ్లి కుమారుని అలంకరిస్తే మంచిదని శాస్త్రం చెబుతున్నది. అంటే పూర్వకాలంలో నిస్వార్థంగా అలంకరించేవారు అండి. ఇప్పుడు అలంకారం చేసినప్పుడు అలా 50,000 ఇస్తారా, ఆడబడుచు లాంచడం 1,00,000 ఇస్తారా, మళ్ళీ ఇవ్వగానే రహస్యంగా దాచేసుకోవటం పరుసులో. డబ్బు కుర్తి పెరిగిపోయింది, వాడంతటి వాడు ఇస్తే ఆనందించడం కాదు, ముందే బేరాలు అన్నమాట. కానీ పూర్వకాలంలో ఈ ధనం మీద వ్యామోహం లేకుండా ఆడబడుచంటే ఆడ పొడిచేటట్టు కాకుండా నిస్వార్థంగా అలంకరించింది. ఆ అలంకరిస్తున్న సమయంలో గర్గుడు వచ్చాడు. ఆహా, ఎటువంటి అపూర్వ దృశ్యం కళ్ళారా చూశాను. జగదేకమాత వాక్సిద్ధి బుద్ధి ఇచ్చేటటువంటి జగన్మాత సరస్వతీదేవి ఈశ్వరుణ్ణి పెళ్లి కొడుకుగా తీర్చి దిద్దుతున్న సమయంలో శుభలేఖ పట్టుకొచ్చాను అనుకుని ఈశ్వరుడికి సరస్వతికి దేవతలకి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి ఈ పత్రిక పట్టుకొచ్చి శివుడి చేతిలో పెట్టాడు. మళ్ళీ పర్వతరాజు దగ్గర గడిపోయాడు. తర్వాత ఈశ్వరుడే కబురు పెడతాడని తెలుసు కనుక ఇంక అక్కడ ఎక్కువసేపు ఉండకూడదట, మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పుడు పర్వతరాజు మనస్సులో చాలా సంతోషపడిపోయి, అమ్మాయ్యా పత్రిక అందించావు కదా, ముహూర్తం అది ఈశ్వరుడు చూసుకుంటాడు కదా, ఈలోపు మనం ఏం చేయాలి, ఒకవేళ రేపే ముహూర్తం అన్నాడు అనుకో శివుడు, రేపే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉండాలంటే సామగ్రి కావాలి, నువ్వు కుల పురోహితుడివి, పెళ్ళికి కావలసిన సామగ్రి మొత్తం సిద్ధం చేయనగానే ఆయన బంగారము, బియ్యము, అటుకులు, బెల్లం, పంచదార, ఉప్పు పర్వత శిఖరాల గొట్ల గొట్లుగా తెప్పించమన్నట్ట. పెళ్లికి ఇవన్నీ కావాలి. తండులానాం బహూన్ శైలాన్ పృథుకానాం తథైవచ. ఇంకా బియ్యం అయితే గొట్ల గొట్ల కింద పోసేశారు. బియ్యం చూస్తే అదో హిమాలయ పర్వతంలో ఉంది, ఉప్పు అదొక హిమాలయ పర్వతంలో తెల్లగా ఉంది, మరో పక్కన బంగారపు కాసులు అది మేరు పర్వతంలో ఉన్నది. ఇంకా అటుకులు కూడా తెప్పించారు. అటుకులు తప్పనిసరిగా ఉండాలంటే పెళ్ళిలో, ఆ రోజుల్లో అదొక నియమం. ఇది కాకుండా పంచదార, పాలు, నెయ్యి, పెరుగు ఇవన్నీ దిగుడు బౌల్లో పెట్టారు. అక్కడ దిగుడు బౌలు తయారు చేశారు. దిగుడు బౌ అంటే తెలుసుగా, పూర్వం బావుల్లోకి దిగడానికి మెట్లు ఉండేవి, ఈ మెట్లు ఉన్నటువంటి బావులు ఏర్పాటు చేసేవారు. అలాంటి బావులు కొన్ని సిద్ధం చేయించారు. ఆ బావుల నిండా పాలు పెరుగు పోషించారు. ఎవడికి కావాల్సి వస్తే వాడు తోడుకోవచ్చు. దిక్కుమాలిన ప్యాకెట్లు కొనలేక చూస్తున్నాం, ఆ ప్యాకెట్లు పాడైపోతాయేమో అని ఫ్రిడ్జ్లో పెట్టడం, మళ్ళీ ఈ ఫ్రిడ్జ్లో ఉన్న మళ్ళీ తీసి ఒక గంట సేపు కాచడానికి సమయం. కానీ ఆ రోజుల్లో హిమాలయ పర్వతం తన మహామహిమతో దిగుడు బావుల్లోనే పాలు పోశాడు. అందులోంచి ఎన్ని పాలు తోడుకున్నా పాలు వస్తూనే ఉంటే విరిగిపోవు. మీరు బస్తా ఉప్పు అందులో వేసినా అది విరగదట. మరో దాంట్లో పెరుగు, ఓ దాంట్లో నెయ్యి, హాయిగా అక్కడికి వెళ్ళి మకం పెట్టి ఉపన్యాసం చెప్పుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ నెయ్యి అలా తోడుకుని పోసుకుంటూ మంచి బొబ్బట్లు తింటూ ఉంటే ఏం పురాణం ఎన్ని గంటలైనా వినొచ్చు, లేకపోతే 8:30 అయ్యేసరికి నీరసం. ఆ విధంగా అన్ని ఏర్పాటు చేశాడు ఆయన. యవ మొదలైనటువంటి ధాన్యాలు, పిండి, మిఠాయిలు ఇది కాకండి, ఆ రోజుల్లో ప్రత్యేకమైన పిండి వంట చెప్పారండి, ఇది వినండి జాగ్రత్తగా. శష్కులీనా, శష్కులి అంటే ఇలా గుండ్రంగా తిరుగుతే చెగోడీలు, చెగోడీలు చేయించారట పెళ్ళికి. ఎలా అయినా హిమాలయ పర్వతం మంచివాడు. స్వస్తికానాం, ఇక స్వస్తికలు అనే పేరుతోటి అంటే ఇప్పట్లో చెప్పాలంటే గోర్మీటీలు, వాటి స్వస్తికలు అంటారు సంస్కృతంలో. చెగోడీల్ని శష్కులి అంటారు. శర్కరాణం తథైవచ, పంచదారతో తయారు చేసినటువంటి గోర్మీటీలు మొదలైనటువంటి పెట్టారట.
ఓరి బాబాయ్ అంటే దీన్ని బట్టి దేవతలకు కూడా గోరుమీటీలు అంటే ఇష్టం. వాళ్ళకే ఇష్టమైతే మనం వర్ణించడంలో తప్పేమని చెప్పండి. ఈ మధ్యన ఒక ఆయన ఎవడో పురాణం విని, గురువుగారు మీరు తెగ వర్ణించి వస్తారు మీకు ఇష్టం అన్నాడు. నాకు ఇష్టం ఏంటి ఇక్కడ వర్ణించండి, నేనేం చేయను, నాతో పాటు మీకు ఇష్టం అవుతుంది అంటే ఆనాడు దేవతలు కూడా వీటిని తిన్నారు అని వర్ణించడం ద్వారా ఇవన్నీ ఆరోగ్యమును ఇచ్చున్నవి, ఈ ఆహారమే పరబ్రహ్మ, అన్నం బ్రహ్మేతి విజానాత్ అని వ్యాసుడు చెప్పాడు మనకి. అంతేగాని మనం ఏదో కావాలని వర్ణించడం లేదు కదా. ఇవన్నీ పెట్టారు పిండి వంటలన్నీ కూడా. ఒక రహస్యం, ఏ పిండి వంటలోని దిక్కుమాలను డాల్డా వేయలేదు. ఇక్కడ మాత్రం కావలసిన వాళ్ళకి కొబ్బరి, లేని వాళ్ళకి కొబ్బరి లేనివి కూడా పెట్టారు. అక్కడ వితౌట్ కొబ్బరి, విత్తు కొబ్బరి అని పెట్టారు. మా బోటి వాళ్ళం వితౌట్ కొబ్బరి దగ్గరికి, మీ బోటి వాళ్ళు విత్తు కొబ్బరి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా అన్నీ వేశారు. ఇవి కాకుండా అమృతేక్షురసానాంచ తత్ర వాపీహి చకారసహ, పెద్ద పెద్ద నూతులు తవ్వించారట. ఈ నూతులు నిండా ఇక్షురసం, చెరకు రసం, తర్వాత బత్తాయి రసం, దానిమ్మ రసం, నిమ్మరసం, ఇలా రకరకాలైనటువంటి ఫలాల యొక్క రసాలు పోశారు. ఎవరికైనా రసం తాగాలనిపిస్తే అందులోకి వెళ్ళి చేద వేసి తోడుకుని తాగేయచ్చు అనమాట. ఇవి దిగుడు బొమ్మలు కావు. తోడుకునేటటువంటి బకెట్లతో తోడుకునే రసాలు ఉన్నటువంటి నూతులు కొన్ని, దిగి తీసుకునేటటువంటి నూతులు కొన్ని పెట్టారు. ఉదాహరణకి నెయ్యి ఉందనుకోండి, తోడుకోవడం కష్టం కదా, అందుకని మెట్లు పెట్టారు దిగుడు బావిలో, అది పోశారు. ఇప్పుడు ద్రాక్షారసం ఉంది, ఓ బకెట్టేసి తోడుకోవచ్చు, అందుకని అటువంటి తోట కేవలం బకెట్లు మాత్రమే పెట్టారు, మెట్లు పెట్టలేదు. మెట్లు పెట్టారు అనుకోండి, ద్రాక్షారసంలోకి దిగితే వీడి కాలి ధూళి అందులో పడి పాడైపోతుంది. అది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు ఏం వర్ణనండి, ఇది అద్భుతంగా రాశారు. దీని పేరే వివాహ కోలాహలం అట, తెలుగులో చెప్పాలంటే పెళ్లి హడావడి. ఇన్ని పనులు చేశారు. ఇంకా వీటిలో మళ్ళీ చెప్పాడు బహ్వీర్హయ్యంగవానాంచ హ్యాసవానాం తథైవచ మళ్ళీ మనకు అనుమానమేమోనని, తాజా నెయ్యి, తాజాగన్న, నవనీతం కూడా మళ్ళీ నిలవన్నవు కదా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఘుమఘుమలాడే నేతులు, ఘుమఘుమలాడేటటువంటి వెన్నపూసలు పెట్టారు. ఇంకా పెళ్ళికి ముందు నుంచి పెళ్ళయ్యేదాకా ఎవరొచ్చినా రుచి కలిగినటువంటి వివిధ రకాల అన్నాలు పెట్టారట. వరి అన్నము, గోధుమలన్నము, పెసలన్నము, ఎవలన్నము, జొన్నన్నము, సన్నబియ్యాన్నం, చోళ్ళు, చోడిదవలు కూడా ఇచ్చారు వాడి దీన్ని బట్టి. ఇటువంటి రకరకాల నవధాన్యములతో తయారు చేసిన ఆహార పదార్థాలు, వాటితో తయారు చేసిన పిండ్లు, తర్వాత అట్లు, ఇవన్నీ కూడా పెట్టారు. శివగణాల కోసం ప్రత్యేకమైన పచ్చళ్ళు సిద్ధం చేశారట. శివుడి యొక్క అనుయాయులు ఓ స్పెషల్ పచ్చళ్ళు తింటారు, అందుకని వాళ్ళ కోసం ఆ పచ్చళ్ళు కూడా సిద్ధం చేశారు. కట్టుకునేందుకు వస్త్రాలు సిద్ధం చేశారు. అగ్నితో పుటం పెట్టబడిన వెండి, బంగారపు నాణాలు, కవచాలు, గొలుసులు, బొంగరాలు, కిరీటాలు, పాదుకలు, ఇవి సిద్ధం చేశారు. ఇంకా నవరత్నాలు, మణులు, తాపడం చేయబడిన రకరకాల ఆభరణాలు తయారు చేశారు. మంగళ కార్యాలకు కావలసినవి తెచ్చారు. ఆడవాళ్ళు కట్టుకునే బట్టలు, మగవాళ్ళు కట్టుకునే బట్టలు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంతెందుకు స్నానాగారాలను ఏర్పాటు చేశారట. స్నానం చేసేటప్పుడు చక్కని ఘుమఘుమలాడే నీళ్లు పోసుకుంటే ఆ నీళ్ల వల్ల ఆరోగ్యం వస్తుంది ఒంటికి. కొంతమంది కొన్ని చోట్ల బాత్రూముల్లో నీళ్లు పోసుకున్నాక ఒళ్ళంతా దురద, ఆ వాటర్ ట్యాంకులో నీళ్ళు ఎప్పటివో మాంధాత నాటి నీళ్లు పోస్తే అందులో ఏమవుతుంది చెప్పండి మరి, దిక్కుమాల నీళ్లు. అలాంటి నీళ్లు, ఉప్పు నీళ్లు కాకుండా మంచి చక్కని తాజా జలములు, ఆ జలముల్లో సుగంధ ద్రవ్యాలు, ఔషధులు కలిపినటువంటివి స్నానానికి పెట్టారట. ఆ నీళ్లు పోసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడికి ఏ రోగము రాదు, చెమట పట్టదు, కంపు రాడు, ఇంపుగా ఉంటాడు. ఇన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. ఇక ఆయన, ఆయన బంధువులు ఆభరణాలు ధరించారు, వస్త్రాలు ధరించారు. క్షణానికి ఒక వస్త్రం మార్చేవారట ఆడవాళ్ళు. ఇందాక ఈవిడ ఎర్రచీర కట్టుకున్నవాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిందని కూడా గుర్తుపట్టలేకపోయేవారట. ఎవరండి మీరంటే, నేను మీ మొహం అందిటావిడ. ఓహో నీ మొహం అన్నావంటే నువ్వు నా పెళ్ళానివే, ఇందాక చక్కగా ఎర్రచీరతో మెరిసిపోయావు, ఇప్పుడేమిటి నీలం చీర అనేవాట. పావుగంటకో చీర మార్చేవారు వాళ్ళు. అసలు పెళ్ళి అంటే ఆడవాళ్ళదే ఆడవాడి. ఈ మగాళ్ళకి ఉంది వాడు మొహం ఎప్పుడు చూసినా దిక్కుమాల ప్యాంటు షర్టును లేకపోతే టీషర్టును, ఈ మధ్యన దిక్కుమాల షార్ట్లో ఇక్కడ దాకా ఎలుగు బంటిలాగా చర్మం కనబడుతూ. కానీ స్త్రీలు ఆ సౌకుమార్యం, ఆ పవిత్రత, ఆ మాతృమూర్తుల యొక్క అందమే వేరు. జగన్మాతకి అలంకారం ఉంటుంది, మనకే ఉంది శివాలయంలో. శివుడికి చక్కకాస్తంత విభూతి పోసి ఇంత బొట్టు పెట్టి నెత్తి మీద కిరీటమో పక్కన పడగో పెడితే అదొక అందం. అదే అమ్మవారి దగ్గరికి వస్తారు అలాగా, అబ్బా మంచి వస్త్రం కట్టి ఆ కిరీటం పెట్టి వెనకాతలో ఫ్లాష్ లైట్ పెట్టి చేతిలో వీణ పెట్టగానే ఓహో తలతళతల మెరిసిపోతూ ఉంటుంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే శివుడు కూడా రెండు కళ్ళు సరిపోక ముక్కంటయ్యాట, మూడు కళ్ళు ధరించేట. అలాగా పెళ్ళిళ్ళల్లో మగవాళ్ళు డ్రెస్సులు ఏడాదికి ఒకసారి మారుస్తారు కానీ అందులో కొంతమంది పిసిని కొట్టాడు, వాడు కట్టుకుని పొట్టతోటే ఉంటాడు. కొంతమంది చూస్తూ ఉంటాం కదా కర్మయోగం, వాడు ఎప్పుడు చూసినా ఆ బట్టే, పొద్దున అదే సాయంత్రం అదే, ఏం చెబుతాం. కానీ అలా కాకుండా స్త్రీలు మాత్రం ప్రతి 10 నిమిషములకు పావు గంటకి వాళ్ళ వీలును బట్టి వస్త్రాలు మారుస్తూ ఉంటే ఆ మార్చుకుని అలంకారం చేసిన వాళ్ళని చూడటానికి విస్తుపోతూ ఉండేవారట తక్కిన వాళ్ళు. అంత బాగా జరిగిందన్నారు ఇక్కడ. మహానుభావుడైన ఈ హిమవంతుని ఇంట్లో పెళ్లి కోసం కరవీర పర్వతం వచ్చింది అక్కడికి. పర్వతాలన్నీ పురుష రూపంలో వస్తాయి కదా. ఆ తర్వాత మహేంద్రుడు వచ్చాడు. నీలుడు అనే పర్వతం, నీలాచలం అని ఉన్నది మనకి, ఎక్కడ పూరి జగన్నాథ దగ్గర ఉండదని నీలాచలం అంటారు. ఆ నీల పర్వతం కూడా పురుష రూపంతో భార్యను వెంట పెట్టుకొచ్చాడు. వెంకటాద్రి, శ్రోణాద్రి, శ్రీశైలం, గంధమాదనుడు, కుబేర పర్వతం, ఈ అందరూ కూడా పురుష రూపాలు ధరించారు. త్రికూటశ్చత్రకూటోపి వెంకట శ్రీగిరిస్తథా కోకాముఖ నారదశ్చ హిమగేహముపాగమత్ వింధ్యశ్చ పర్వతశ్రేష్ఠో నానాసంపత్ సమన్వితః కాలంజరః మహాశైలః బహువర్ష సమన్వితః. నీలుడు, త్రికూటుడు, చిత్రకూట పర్వతం, వెంకటాచలం, శ్రీపర్వతం, గోకాముఖ పర్వతం, నారద పర్వతం, వింధ్య పర్వతం, మహాపర్వతం, ఇలా కాలంజర పర్వతం, వీళ్ళందరూ కూడా ఆకారాలు ధరించి అలంకారం చేసుకుని మన పర్వతరాజు గారి కూతురు పెళ్లికి పర్వతాలను వెళ్ళకపోతే ఎలాగా, ఆ మాత్రం కులపక్షపాతం లేకపోతే ఎలాగా అని పర్వత కులం వాళ్ళంతా బయలుదేరి వచ్చారు. ఇంకా మహాశైలుడు, కైలాసుడు, ప్రభాస పర్వతం ఇలాంటి పర్వతాలు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆఖరణ చిట్ట చివరిగా వచ్చినటువంటి వాడు రైవతక పర్వతం. ఈ రైవతక పర్వతం ద్వారక దగ్గర ఉంటుంది గుజరాత్లో. ఈ రైవతక పర్వతం అంటే బలరాముడికి చాలా ఇష్టం కూడా. ఆయన మహాశక్తివంతుడు, ఆయన చెట్ట చివరిగా వచ్చాడు. ఇంకా పర్వతాలు రాగానే గంగానది అంది, చూశారా మగవాళ్ళకి ఎంత పక్షపాతమో. ఈ పర్వతరాజు గారి కూతురు పెళ్లికి పర్వతాలు వచ్చారు. ఈ పర్వతం మీద ప్రవహిస్తున్న గంగని నేను, ఈ పార్వతి నా సోదరి, పైగా మేనాదేవి నాకు ఆత్మీయురాలు, మనం నదులను మాత్రం పెళ్లికి రాకపోతే ఏం బాగుంటుంది అన్నది. గంగాదేవి పిలిపివ్వగానే యమునా నది, సరస్వతి నది, కృష్ణవేణి నది, గోదావరి నది, తుంగభద్రా నది, ఈ నదులన్నీ కూడా పరమసుందరీముడులుగా మారిపోయి అలంకారం చేసుకుని వాళ్ళు రావడం మొదలెట్టారు. ఈ విధంగా నదులు, పర్వతాలు, వృక్షములు అన్నీ కూడా అలంకారం చేసుకుని హిమవంతుని యొక్క ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించండి. హిమవంతుడికి ఇంతమంది జనాన్ని చూడగానే ఒక క్షణం కంగారు వచ్చింది. పర్వతాలు, పర్వతాలంతా తమ పరివారంతో వస్తున్నారు, నదీదేవతలు వస్తున్నాయి, వృక్షదేవతలు వస్తున్నారు, వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు ఇవ్వాలా, రూములు ఇవ్వాలా, అందులో కొంతమంది యటాచుడు బాత్రూములు కావాలంటారు, కొందరేమో మంచి మంచి సూట్లు కావాలంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో పెద్ద భవనాల్లో తప్ప ఉండరు, ఒక్కొక్కళ్ళు చిన్నవి కావాలంటారు, వాళ్ళకి రకరకాల సౌకర్యాలు కావాలనుకుని వెంటనే ఆయన ఏం చేశాడు, విష్ణుస్వరూప విశ్వకర్మదేవ రా అన్నాడు. ఆహూయ విశ్వకర్మాణం కారయామాస సాదరం మంటపం చ సువిస్తీర్ణం వేదికాది మనోహరం అయుతేన సురర్షే తద్యోజనానాం చ విస్తృతం. విశ్వకర్మ శిల్పిని పిలిపించగానే ఆయన వచ్చాడు. నేను విష్ణుస్వరూపుణ్ణి, నువ్వు విష్ణుస్వరూపుడివి, శివుణ్ణి ఇప్పుడు మనం ఇక్కడికి పిలుస్తున్నాం, కళ్యాణం బాగా జరగాలి, జరగాలంటే కళ్యాణ మండపం విడిది గృహాలు ఉండాలి, నీ చమత్కారం నీ మహామహిమ ఉపయోగించి మంచి కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేయి, లేదంటే గుంటూరు వెళ్ళిపోయి శారదాపేటలో పెళ్లి చేసుకుందాం, అక్కడ ఆ టైంలో ముహూర్తం ఉంటే మళ్ళీ అదో ఇబ్బంది అనగానే ఆయన ఆకాశంలో ఎంతమంది అయినా హాయిగా సుఖంగా ఉండేటట్టుగా పెద్ద కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేస్తానన్నాడు. ఆయన తన మహామహిమతో ఒక్క పూటలో ఒక అద్భుతమైన కళ్యాణ మండపాన్ని సృష్టించాడు. ఆయన 10,000 యోజనముల వైశాల్యం కలిగిన కళ్యాణ మండపండ దేంగా. యోజనం అంటే 8 మైళ్ళు, 10,000 యోజనములు అంటే 80,000 మైళ్ళు, 80,000 × 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన 80,000 × 80,000 స్క్వేర్ మైల్స్, అంత పెద్ద విస్తీర్ణం కలిగిన ఒక మహామంటపాన్ని ఆకాశంలో హిమాలయ పర్వతం పైభాగంలో ఉపరిభాగంలో నిర్మాణం చేశాడు ఆయన. ఆ నగరం స్థావర జంగమాదులతో కూడి ఉన్నది. ఏ వైపు చూచినా భవనాలు, ఏ వేపు చూచినా చెట్లు, ఏ వేపు చూచినా చిత్రకళలు, ఏ వేపు చూచినా భోజనాది పదార్థాలు స్నానాగారాలతో ఉన్నది. మధ్యలో మాత్రం పెళ్లికి ఎంతమంది అయినా కూర్చుని చూసేటట్టుగా ఓ పెద్ద ఎత్తైన వేదిక, వేదికకి కింద కూర్చుని చూసే జనాలకి కావలసినటువంటి ఆసనములతో ఉన్నది. కొన్ని చోట్ల ఏది జలమో ఏది స్థలమో తెలియట్లేదట. పయసాచజత తత్ర స్థల భూమిర్న జాన్యత జలం కిం హి స్థలం కిం హి న విదుఃఖేపి కోవిదాహ. ఆ విశ్వకర్మ నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మండపంలో కొన్ని చోట్ల జలం ఎక్కడో స్థలం ఎక్కడో తిరిగటంలా. ఓ చోటకి వెళ్ళారు, మంచి చెరువులో ఉందే కళ్యాణ మండపం మధ్యలో భలే చెరువు పెట్టారే అని పంచెత్తుకుని ఒక ఆయన లోపలికి వెళ్ళాట. తీరా చూస్తే జలం కాదు, స్థలం నేల మైసభలాగా. తర్వాత వచ్చింది కదా మైసభ, ఇది చూసే మైసభ వాడు కాపీ కొట్టాడు మయుడు. అంతకుముందే విశ్వకర్మ ఈ పని చేసి పెట్టాట. అరే ఇది నేలరా, నీళ్లు చెరువు అనుకున్నాం అవ్వ అనుకుని అక్కడికి వచ్చినటువంటి జనం కొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చూస్తే ఉత్తి నేలలా ఉంది, వస్ ఇది నేల అని తీరా కాలెడితే బుడుంగులు ములిగారు అందులో. అది కాస్త చెరువట. అందుకని జలం కిమిహి ఏది జలమో, స్థలం కిమిహి ఏది స్థలమో, నా విదుఃఖేపి కోవిద. పండితులకు కూడా తెలియట్లా. మంచి నాటకాలు ఆడడానిలో ఆరితేరినటువంటి వాళ్ళకి శిల్పులకు కూడా అర్థం కానంత జిమ్మిక్కులు చేశాడు ఆయన. కొన్ని చోట్ల సింహాలు కృత్రిమంగా పెట్టారట. ఆ సింహాన్ని చూడగానే అమ్మో సింహం అంటారు. తీరా దగ్గరికి వెళ్తే సింహం కాదు, దాని దగ్గరికి వెళ్తే నిజంగా సింహంలా కనపడుతోంది. కొన్ని చోట్ల కృత్రిమమైన జలపక్షులు, కృత్రిమమైన నెమళ్ళు మనోహరంగా అలంకరించారు. కొన్ని చోట్ల ఆడమగ డ్యాన్స్ చేస్తున్నారు, భలే భలే అనుకుని దగ్గరికి వెడితే అవి బొమ్మలు. అమ్మమ్మ ఇవి బొమ్మలా, నిజంగా దెబ్బ తిరిగిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఇలా ఆశ్చర్యకరమైనవి ఎన్నో ఉన్నాయి అక్కడ. సుందరంగా ఉన్న ద్వారపాలకులు ధనుస్సులు ఎక్కుపెట్టి ఈ వచ్చేవాళ్ళ మీదకి బాణం వేస్తున్నట్టుగా కనపడ్డారట. ఒరే ఈ బిల్డింగ్లోకి వెళ్ళేటప్పుడు కష్టంరా మనకి, ఇది పెద్ద బిల్డింగు, బిల్డింగ్ దగ్గర కాపలా వాళ్ళు ఉన్నారు, ఆ కాపలా వాళ్ళ చేతుల్లో ధనుస్సులు ఉన్నాయి, ఆ ధనుస్సులకి బాణాలు ఎక్కువ పెట్టబడి ఉన్నాయి, మనం పర్మిషన్ అడగకుండా లోపలికి వెడితే వాళ్ళు బాణం వేసి కొట్టేస్తారేమో అని లోపలికి అడుగు పెట్టేవాళ్ళు కంగారు పడ్డారట. అందుకని దగ్గరికి వచ్చి కాపలా వాళ్ళు, కాపలా వాళ్ళు మా మీద బాణం వేయకండి మేము లోపలికి వాడతాం అని ఎంత బతిమాలినా వాళ్ళు కదలడంలా. అప్పటికి ఒకటికి అనుమానం వచ్చి దగ్గరకు చూస్తే అవి బొమ్మలు. మరి బొమ్మలు రా, బొమ్మలు చూసే కంగారు పడ్డాం అనుకున్నారట. అంటే కాపలా వాళ్ళు కూడా సజీవుల్లా కనపడుతున్నారు, వాళ్ళ చేతుల్లో ఉన్న బాణాలు నిజంగా వేసి కొట్టేసేటట్టు కనపడుతున్నారు. అలా వెళ్ళిన తర్వాత కొంతసేపటికి కళ్యాణ మండపం పెద్దది ఉందని చెప్పాంగా, ఆ కళ్యాణ మండపం దగ్గర మహాలక్ష్మీదేవి సరిగ్గా ద్వారం దగ్గర ఉంది. క్షీర సముద్రం నుంచి పుట్టినట్టుగా ఉంది. వెంటనే జగదేగమాత లక్ష్మి అని కాపలా వాళ్ళు వెళ్ళి దండం పెట్టారు. తీరా వెళ్ళి చూస్తే అది బొమ్మ. పెళ్ళికి ముందే వచ్చేసిందేమో అనుకున్నాం, అంటే పెళ్ళికి ఇంకా లక్ష్మి రాలేదన్నమాట. మాయిదారి బొమ్మలు ఇలాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అనుకున్నారు వాళ్ళు. ఇంతెందుకు లోపల రథాలు నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది, ఏనుగులు నడుస్తున్నట్టుగా, వాహనాలు పెడుతున్నట్టుగా, కొంతమంది భోజనాలు చేస్తున్నట్టుగా, నృత్యాలు చేస్తున్నట్టుగా, కొందరు నిద్రపోతున్నట్టుగా ఉన్నారట. ఓ చోట పెద్ద రాక్షసుడు కుంభకర్ణుడు లాంటి వాడు ఇలా అంటున్నాడు, అంటే బొమ్మ కదులుతోంది, వాడి దగ్గరికి రమ్మని మింగుతాడేమో అనుకుంటే అది బొమ్మ. ఇంత విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైన శిల్పకళ అంతా ప్రదర్శించాడు ఆయన. ఆకాశంలో దేవతలు ఎగురుతున్నట్టుగా కృత్రిమ పుష్ప విమానాలు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఏనుగులు నాలుగు దంతాలతో శోభిల్లుతున్నాయి. గరుడులు అనే పేరుతో ఉన్న గణములందరితో ఒక కృత్రిమ విష్ణువు అక్కడ నిర్మింపబడ్డాడు. చూచేవాళ్ళకి విష్ణువు గరుత్మంతునితో గరుడుని యొక్క అనుయాయులతో వచ్చినట్టుగా ఉందట. ఓ దేవర్షి ఇన్ని మాటలు ఎందుకు, ఇది సహజమా అన్నట్టుగా విశ్వకర్మ తొందరగా నిర్మించాడు అని కథంతా బ్రహ్మగారు నారదుడికి చెప్పాడు. ఇంకా కళ్యాణ మండపం, ప్రపంచంలో మళ్ళీ అటువంటి కళ్యాణ మండపమును మరొకడెవడో నిర్మించలేడు, అసంభవం అది. అది అంత మహామహిమతో నిర్మించాడు. వచ్చిన దేవతలు ఎంతమంది అయినా ఉండొచ్చు అందులో, ఎందుకని 80,000 × 80,000 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగినటువంటి ఒక గొప్ప మండపం అది. అందువల్ల ఎందరు దేవతలు వచ్చినా వారు హాయిగా విడుదల్లో నివసించవచ్చు, పెళ్ళి ఎంతమంది అయినా ఒకేసారి చూడవచ్చు. పైగా ఈ భవనానికి ఇంకో ప్రత్యేకత ఉన్నది, ఎంతమంది వచ్చినా ఇంకోటికి సీటు ఉంటుంది పుష్పక విమానంలాగా. కాబట్టి ఇంతమందికి ఇన్విటేషన్ ఇచ్చామనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి ఎవడన్నా కొత్తవాడు వస్తే కొత్తవాడు కూడా అక్కడికి వెళ్ళి పెళ్లి చూడొచ్చు, వాడి కోసం మళ్ళీ ఓ బిల్డింగ్ రెడీ అయిపోతుందిట. అంత విచిత్రమైనటువంటి ఏర్పాటు చేశాడు ఆయన. ఇదంతా విశ్వకర్మ యొక్క ఈశ్వర వరప్రసాద మహామహిమ. ఒకప్పుడు ఈశ్వరుడు యొక్క వరప్రసాదుడు కనుక ఆయన వరం పొందాడు కనుక ఇంత బాగా చేశాడు. ఇక్కడ ఇది ఎలా జరుగుతూ ఉంటే అక్కడ శివుడు పెళ్లి ముహూర్తం నిర్ణయం చేసుకున్నాడు. ఈ రోజు నుంచి 7వ రోజు నా పెళ్ళి, ఆ రోజు చాలా బాగుంది అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయన సప్తఋషుల్ని పిలిచి, సప్తఋషులారా చూచారా, గర్గాచార్యుడు పంపిన ఈ పత్రిక ఇది శుభలేఖ, ఇందులో ఒక్క ముహూర్తము తప్ప తక్కినవన్నీ లిఖించబడి ఉన్నాయి, ఆ ముహూర్తం మనం రాద్దాం. అద్య తత్సప్తమే చాహ్ని తద్భవిష్యతి నారద, ఈనాటికి 7వ రోజు ఇది చాలా మంచిది, కాబట్టి నేటికి 7వ రోజు ఈ లగ్నం బాగున్నది, ఆ రోజు వివాహం చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంది. ఇంతలో పక్క నుంచి ఒక ఆయన అన్నాడు, పరమేశ్వర వివాహమునకు బాగుంది ఈ లగ్నము అని నువ్వు నిర్ణయించక్కర్లా, అసలు నీ నోటి నుంచి ఏదొస్తే అదే లగ్నం, తదేవ లగ్నం సుదినం తదేవ. ఈశ్వరుడు అంతటి వాడు, ఇది శుభముహూర్తం అన్నాక దానికి నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి, తిథి ఏమిటి, ఇంకోటేమిటి? ఎందుకంటే కాలమే శివుడు, కాలమే ఆ మహాత్ముడు, కాలములో ఉన్న ప్రతి అణువణువు ఆయన. కాబట్టి కాలస్వరూపుడైన శివుడికి మళ్ళీ ప్రత్యేకంగా కాలానుకూలం అక్కర్లేదు అని మీరు చెప్పిన లగ్నమే మేము నిర్ణయిస్తున్నాం అన్నారు. అందుకని మొత్తం మీద ఆ రోజు నుంచి 7వ నాడు వివాహము జరగవలసినదే, అది కూడా పగటి ముహూర్తమే అని నిర్ణయించారు. అప్పుడు ప్రభువునకు నమస్కరించిన నారదుడు, ప్రభు అందరూ తలో పని చేస్తున్నారు, సరస్వతి అలంకారం చేయడానికి వచ్చింది, మరి కాసేపట్లో లక్ష్మీ మొదలైన స్త్రీలంతా వచ్చి నీ చేత పన్నీట స్నానం చేయిస్తారు, నీకు వస్త్రాలు ఇస్తారు, చుక్కలు పెడతారు బొగ్గన, ఇవన్నీ చేస్తారు. ఎంతసేపు ఆడవాళ్ళు నిన్ను అలంకరిస్తూ ఉంటే మేము అలా కూర్చుని చూస్తూ ఉంటామా, నేను నీ దాసుణ్ణి, తెలుసో తెలియకో ఒకప్పుడు చిన్నో చేతకు అపచారాలు నీకు చేసిన వాడిని, ఆ అపచారాలు పోవాలంటే, నేను చేసిన అపచారముల వల్ల వచ్చే పాపం తొలగాలంటే నీకు తగిన ఉపచారాలు చెయ్యాలి, నన్ను నీ పరిచారకుండి చేసుకుని నాకు కూడా ఒక పని పురమాయించు, నన్ను నీ సేవకుండి అనుకో. మత్వా స్వసేవకం మాంహి కృపాం కురు నమోస్తుతే, నన్ను నీ సేవకురిగా స్వీకరించి భావించి నా చేత పనులు చేయించుకో, నీకు నమస్కారం అనగా దానికేముంది, నీకు ఆహ్వానం చేసేటటువంటి బాధ్యత అప్పగిస్తున్నాను, ఎవరు వచ్చినా రండి 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 దయచేయండి అనే మాటలు నీవి, విష్ణువుని బ్రహ్మని దేవతలను గొప్ప గొప్ప వాళ్ళని ఆహ్వానించు, ఆహ్వాన సంఘానికి నీవు ప్రెసిడెంట్ అధ్యక్షుడు విను, ఆ పని నీది. ఇంకొక పని కూడా నువ్వు చెయ్యాలి, పెళ్ళికి నేను ఈ బ్రహ్మాది దేవతలతో హిమాలయ పర్వతానికి తరలి వెడతాను, మా కాబోయే అత్తగారి మనస్సులో ఇంకా చెత్త ఆలోచనలు ఉన్నాయి, ఆవిడ నా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు, ఐ వాంట్ టు టెస్ట్ హెర్, నేను ఏమైనా సరే ఆవిడ్ని పరీక్షించాలనుకుంటున్నాను, నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ గురించి వర్ణించు, నాకు ఆవిడికి నీకు ఇదో పరీక్ష, ఆవిడ నేను పరీక్షిస్తాను, పక్కన నువ్వుండు, అవసరానికి తగినట్లుగా మాట్లాడు, మొత్తం మీద ఆవిడకి మనస్సులో ఉన్న అల్లుడి మీద ఉన్న నీచ బుద్ధి అహంకారం తొలగేలా చేయి, ఇంతకు మించి నేను ఇప్పుడు చెప్పను, ఏం జరుగుతుందో నువ్వే అక్కడికి వెళ్ళి చూడు. అక్కడ ఏదో చేయబోతున్నాడు శివుడు, అది పూర్తిగా చెప్పట్లేదు నారదునికి. నేను పెళ్లికి తరలి వచ్చేటప్పుడు మా అత్తగారి దగ్గరుండి నా ముఖం ఆవిడ చూసేలా చెయ్యి, ఆవిడ ఏ రకంగా మారుతుందో, మారినప్పుడు ఆవిడ ఎలా మార్చాలో నువ్వు చూసుకో, ఈ పని కూడా నీదే అన్నట. ఓహో, ఈశ్వరుడు ఏదో గొప్ప అంతర్నాటకం మళ్ళీ రచించబోతున్నాడు అని అర్థమైపోయింది ఆయనకి. అలాగే అని అన్నాడు ఆయన. ఇక అక్కడి నుంచి నారదుడు ఆనందపడిపోయాడు, తండ్రి బ్రహ్మదేవ పెళ్లికి తరలి రమ్ము, అమ్మ సరస్వతి రమ్ము, శ్రీమన్ నారాయణ రమ్ము, లక్ష్మీమాత రమ్మని ఆ వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించేశాడు వరుసగా. అందరినీ తానే ఆహ్వానిస్తే బాగుండదుగా, ఈయన ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడే, అధ్యక్షులు వారు ఊరికే పైన కూర్చుంటారు కానీ మిగతా కమిటీ వాళ్ళే చేసుకుంటారు కానీ ఆఖరి సంతకం పెడితే చాలు ఈయన. అందుకని తనకి పక్కన అసిస్టెంట్లుగా తుంబురుణ్ణి, కళావతి మొదలైనటువంటి కొంతమంది దేవతాస్త్రీలని పెట్టుకున్నాడు. మీరంతా వచ్చిన వాళ్ళని ఆహ్వానించండి, కొందరు సామాన్యులని, కొంతమంది ఉత్తములను, కొందరు మధ్యములను ఆహ్వానించండి, మీ మీ అర్హతల్ని బట్టి అన్నాడు. ఇక ఇప్పుడు చూడండి, పెళ్ళికి అక్కడికి వచ్చారట కైలాసానికి, నారదుల వారు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఉంటే మహానుభావులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? వరుసగా నందీశ్వరాదులు ముందు వచ్చారు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, ఆయనతో పాటు లక్ష్మి, ఆయన గణాలు వచ్చారు, ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు ముందే వచ్చారు. ఇప్పుడు మాతర సప్తతాస్తత్ర శివభూషా విధిం పరం, కైలాస పర్వతానికి పక్కనే ఉండే సప్తమాతృకులు వచ్చారు. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అని పిలువబడే సప్తమాతృకులు వచ్చారు. వాడు రాగానే నారదుడు స్వాగతం అన్నట్ట, మేమే నీకు స్వాగతం పలుకుతాం, మేము కైలాసం పక్కనే ఉంటాం, అందుకే మాకు టోల్గేట్ కూడా ఉండదు, మాకు ఒక స్పెషల్ కార్డ్ ఇస్తారు తెలుసోలేదు, అంచేత నువ్వు మాకేం స్వాగతం పలకక్కర్లా, శివుడికి అలంకారం చేయడానికి వచ్చాం అని శివుడి పక్కన నిలబడ్డారు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు శివుడికి అలంకారం చేయడానికి ఆయన నెత్తి మీద ఉన్నటువంటి జటాజోటాలకు అడ్డంగా ఉన్న రుద్రాక్ష విప్పారు. కొంచెం జాగ్రత్తగా వినండి, శివుడు జటాజోటాలకు ఏం చేస్తాడు, రుద్రాక్ష కట్టుకుంటాడు గట్టిగా. ఒక్కసారి నా వెనకే చూడండి ఎంత అందంగా ఉంటాడు, నా ఇదే అందం అసలు. ఆ జుట్టు ఉట్టుకుంటూ ఉంటుంది శివుడి జుట్టు, పట్టుకుచ్చు ఎంత మెత్తగా ఉంటుందో, చిగురుటాకులు ముట్టుకున్నట్టుగా ఉంటుంది, చిగురుటాకుల్లో ఎర్రగా ఉన్న జటాజోటాలు, ఆ జటాజోటాలకు చుట్టుకున్నటువంటి మంచి రుద్రాక్షలు, ఇవన్నీ ముచ్చటగా ఉంటాయి. శివుడి జుట్టు ముట్టుకున్నవాడు అంత అదృష్టవంతుడు మరోడు లేడు. మీరు అడగచ్చు అంత మెత్తగా ఉందా, మీరు ఎలా చూశారు, నేను నిజంగా చూశాను ముట్టుకున్నాను, ఎవరు అనుకున్నాను. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఎన్నో పర్యాయాలు అలాంటి అనుభూతులు పొందగలిగాం, మనకు అదేం కష్టమూ కాదు. ఇప్పుడు ఈ సప్తమాతృకులు ఏదైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు ఈ జటాజోటాలు ఉంటే ఏం బాగుంటుంది, అందరూ పెళ్లికి వెళ్ళేటప్పుడు చక్కగా క్రాఫింగ్ వేసుకుని మంచి కూరవేశాలు పెట్టుకుని అలంకరించుకుని వెడతారు. శివుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు, పెళ్లికి ఇదే డ్రెస్సా, రేపు పొద్దున్న విహారయాత్రల్లోనూ ఇదేనా అనుకుని మేము అలంకారం చేస్తాం, ఈ రుద్రాక్ష తీస్తాం, ఈ జటాజోటాలు విప్పుతాం, మంచి గిరజాలు జుట్టు కింద దాన్ని వెనక్కి తీస్తాం, దువ్వుతాం అన్నారు వాళ్ళు. సంపంగి నూనె రాస్తాం, ఇది స్పెషల్ ఆయిల్స్ ఉంటాయండి కొన్ని, ఎవరు రాసుకుంటే జుట్టు ఉండదు, ఇలాంటి ఆయిల్స్ తయారు చేస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడైనా ఆహా, అలాగా నా జుట్టు విప్పి నన్ను అలంకరించాలనుకుంటున్నారా అని నారదుడికేసి తిరిగి, నారద వీళ్ళు అలంకారం చేద్దాం అనుకుంటున్నారట కదా అన్నాడు. అవును స్వామి, అందులో తప్పే ఉంది అన్నాడు నారదుడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నాడు, తస్య స్వాభావికో వేషో భూషా విధిరభూత్తదా తస్యేచ్ఛయా మునిశ్రేష్ఠ పరమేశస్య సుప్రభోహో. ఈశ్వరుని అలంకరించే భాగ్యం ఇతరులకు దొరుకుతుందా? ఆ స్వామి సంకల్ప మాత్రంతో తన చేతులు తన ముఖం మీదకి ఇలా ఊపుకోగానే ఆయన సహజ వేషమంతా అలంకారములతో మారిపోయింది. ఎలా మారిపోయింది, చంద్రుడు కిరీటం మీదకు వచ్చేసాడు, ఇప్పటిదాకా పక్కన జటాజోటంలో ఉంటాడు ఆయన, ఆయన నెత్తి మీద ఉన్న జటాజోటం అద్భుతమైన కిరీటంగా మారిపోయింది. ఈ నెత్తి మీద ఉన్న జుట్టు కాస్త ఎవరో ఎప్పక్కర్లేకుండా సంపెంగను రాయకుండానే అది అందమైన జుట్టుగా ఇలా వెనక్కి గిరదాల జుట్టుగా మారిపోయింది. ఆ జుట్టు పైన ఉన్న ముడి కిరీటంగా మారిపోయింది. చంద్రుడు కిరీటం మీద ఉన్న రేఖగా ఏదో ముత్యాల వంక కింద మారిపోయాడు. చెవులకు ఉన్నటువంటి సర్పములు కర్ణ కుండలములైపోయాయి, అప్పటిదాకా చెవులకి పాములే కుండలాలు, ఇప్పుడు ఆ పాములు కాస్త రత్నములు తాపడము చేయబడిన మకర కుండలాలుగా మారిపోయాయి. ఇంకా మెడలో భయంకరంగా ఉన్న వాసుకి మంచి నెక్లెస్ కంఠాభరణంగా మారిపోయట. ఇంత పతకంతో మెడలో గొలుసు వేసుకుంటారు చూసారా, కౌస్తుభమణి వేసుకున్న విష్ణువు యొక్క హారం ఎలా ఉంటుందో అలా అంతకంటే అందమైన హారంగా మారిపోయాయి. చేతులకున్న సర్పాలన్నీ భుజకీర్తులుగా కంకణములుగా మారిపోయాయి. అసలు ఆయన జుట్టే మారిపోయింది, ఇదివరకు ఎర్రగా ఉండే జుట్టు కాస్త నల్లని వంకీలు జుట్టు అయిపోయింది అనమాట. ఆ జుట్టు అలా వేళ్లాడుతూ ఉంటే కిరీటం పెట్టుకుని కర్ణాభరణములు పెట్టుకుని చేతులకు కంకణములు వేసుకుని భుజకీర్తులు ధరించి నడుముకి మంచి వడ్డాణం బంగారపు ములతాడు కట్టుకుని కాళ్ళకేమో మంచి గండపెండేరాలు ధరించి పట్టు వస్త్రం ధరించి పరమసుందరుడైపోయాడు ఆయన. అన్ని అవయవాల్లో ఉన్న సర్పాలు ఆభరణాలు అయిపోయాయి. గజచర్మం దివ్యమైన పట్టు వస్త్రంగా మారిపోయింది. ఈశ్వరోపి స్వయం సాక్షాత్ ఐశ్వర్యం లబ్ధవాన్ స్వతహా. ఇదివరకు ఈశ్వరుడు ఇప్పుడు ఐశ్వర్యవంతుడా అన్నట్టుగా ఉన్నట్ట. అది చూచిన దేవతలు, యక్షులు, నాగులు, గరుడులు మతిపోయి ఏమి సౌందర్యం, ఏమి సంపద అనుకున్నారు. ఇదివరకు బూడిద పూసుకుని జటాజోటాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు ఒక అందంగా ఉన్నావు, ఇప్పుడు మరింత ఆశ్చర్యకరమైన సౌందర్యంతో ఉన్నావు. ఇప్పుడు నిన్ను మేమంతా రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ స్తోత్రం చేస్తున్నామన్నారు. సర్వ ఊచుహు, ఇక్కడ వాళ్ళు వీళ్ళు కాదు, అందరూ కలిసి ముక్తకంఠంతో అన్నారట ఇలా, గచ్చ గచ్చ మహాదేవ వివాహార్థం మహేశ్వర గిరిజాయ మహాదేవ్యాః సహాస్మాభిః కృపాం కురు. మహేశ్వర, ఇప్పుడు నీ రూపమును చూస్తే ఒక్క పార్వతేవిటి ప్రపంచంలో ఎవరైనా మూర్ఛపోతారు. సౌందర్య రాశివి, సర్వ ఆభరణములతో నింపబడిన శరీరం కలిగిన వాడివి. అటువంటి నిన్ను పురుషులే చూచి మూర్ఛపోతున్నారు, పురుషులు కూడా కౌగిలించుకోవాలనుకుంటున్నారు. అటువంటిది నీ సౌందర్యం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనం, ఇంకా పెళ్ళి 7 రోజులు ఉందనుకోకుండా బయలుదేరి వెడదాం. ఎందుకంటే మనం వెళ్ళాక చాలా కార్యక్రమాలు ఉంటాయి అక్కడ. లేటుగా వెడితే మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పైగా హిమవంతుడు గేటు కూడా వేసేయచ్చు. మనం ముందే వెడదాం. ఎందుకు వెళ్ళాలి ముందే అంటే, నీ రూపాన్ని ఆ హిమాలయ పర్వతం, ఆయన భార్య, ఆయన పిల్లలు వీళ్ళంతా చూస్తే మురిసిపోతారు. మా అల్లుడు ఎటువంటి వాడో అనుకుంటున్న మేనాదేవి మురిసిపోదు. అందువల్ల ఆవిడకి ఆనందం కలిగించడానికైనా బయలుదేరాలి. అనగా ఓహో, ఈ రూపం చూస్తేనే అత్తగారు మురిసిపోతారా, సరే అయితే బయలుదేరదాం. అయితే ఓ చిన్న పని చేయాలి, నేను ముందు రాను. ఎప్పుడు మహాప్రభువుకి ముందు పరివారం వెళ్ళాలి. వరుసగా మహానుభావులైన దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు, శంకుకర్ణాదులు అందరూ వెళ్ళాలి. అందరూ దేవతలంతా ఎకర స్వరజ్యేష్ఠుడు బ్రహ్మ వెళ్ళాలి. బ్రహ్మ వెళ్ళాక చిట్ట చివరిగా విష్ణు వెళ్ళాలి. విష్ణు వెళ్ళాక ఆఖరణ ఈ పెళ్లి కొడుకు గారు వస్తారు. ఇంకా విష్ణువు తర్వాత నేనే వెడతాను. మీరంతా బయలుదేరండి. ఈ కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపీధర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు మొదలైనటువంటి మునులు కూడా తమ మునివేషం విడిచిపెట్టి మంచి పడుచు వేషాల్లో, అందమైనటువంటి మహారాజ వేషంలో వెళ్ళండి. ఇంకా ఈ అరుంధతి వంటి నక్షత్రాలు ఉన్నారే, ఈ స్త్రీమూర్తులు కూడా ఎంతసేపు పతివ్రతల్లాగా జుట్టుముళ్ళు వేసుకోకుండా వీరు కూడా మంచి సంపదలు ఉన్నటువంటి వాళ్ళ కింద మారిపోండి. మా అత్తగారి కోసం ఈ పరీక్ష చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా రాజ భార్యలు ఎలా ఉంటారో, రాజ పత్నులు ఎలా ఉంటారో అలా మారిపోండి. ఈ దధీచి, ఉపమంజువు, భరద్వాజుడు, అకృతవూరణుడు, పిప్పలాదుడు, కుశకుడు, కౌత్సుడు, వ్యాసుడు, అతని శిష్యులు వీరందరూ కూడా మహారాజులుగా వాళ్ళ భార్యలు రాణుల కింద అలంకారం చేసుకుని ముందుకు బయలుదేరండి. శివుడి వివాహయాత్ర అంటే ఎలా ఉంటుందని లోకమంతా మురిసిపోవాలి, మూర్ఛపోవాలి, ఆశ్చర్యపోవాలి అనగా వాళ్ళంతా సంతోషపడిపోయారు. ఇప్పుడు పెళ్లి వ్యవహారం ఎలా ఉందో తెలుసినా, అసలు పెళ్లికి వెడుతున్న వాళ్ళలో ఎవరూ ముసలాడు లేడు, ఎవడు జుట్టు ఊడిపోయినవాడు లేడు, ఎవరూ మహర్షుల వేషాల్లో లేరు. అంత పూర్వం మహర్షులంతా కాషాయ వస్త్రాలు కట్టుకుని జుట్టు పెంచుకుని ఏమీ లేకుండా ఉన్నవాడు కూడా వశిష్ఠుడు చూస్తే అప్పుడే పెళ్లి కొడుకులో ఉన్నట్ట. మంచి నవయవనంలో ఉన్న రాజకుమారులే మారిపోయాడు. అరుంధతి రాజకుమారులే మారిపోయింది. అగస్త్యుడు అలా మారిపోయాడు. అంతెందుకు ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు నేను అలాగే ఉన్నట్ట. అప్పుడు ఇలా అందరం ఎవరికి వాళ్ళు అంత అందంగా మారిపోయారట. ఇలా వాళ్ళు బయలుదేరుతూ పెడుతూ ఉంటే ముందుగా శంఖకర్ణుడు తన సైన్యంతో వెళ్ళాడు. ఆయన వెనకాతల కేకరాక్షుడు వెళ్ళాడు. ఆయన వెనక విశాఖుడు వెళ్ళాడు. ఆయన వెనక పారిజాతుడు వెళ్ళాడు. ఆయన వెనక సర్వాంతకుడు వెళ్ళాడు. ఆ తర్వాత వికృతానందుడు వెళ్ళాడు. ఆ తర్వాత కపాలుడు వెళ్ళాడు. తర్వాత సంధారకుడు వెళ్ళాడు. ఆ తర్వాత కందుకుడు, కొండకుడు వెళ్ళారు. ఆ తర్వాత కోటి విష్టంభుడు వెళ్ళాడు. పిప్పలుడు అనేవాడు ఆ వెంట వెళ్ళాడు. సంవాదకుడు ఆ వెంట పెట్టాడు. మహాకేశుడు, కుండు, వీరకుండు, చంద్రతాపనుడు, కాలుడు, మహాకాలుడు, అగ్నికాలకుడు, అగ్నిముఖుడు, ఆదిత్యమూర్తుడు, ఘనావుకుడు, నిర్ఘనావుకుడు, మేఘసంకాసుడు, మేఘపుష్పుడు, విద్యుత్తుడు, విద్యుజ్జిక్కుడు, కపాలుడు, సుకేశి, మహాకేశి మొదలైన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ తమ భార్యల్ని వెంట పెట్టుకుని అద్భుతమైన అలంకారం చేసుకుని బయలుదేరారు. మధుపింగుడు, నీలుడు, పూర్ణభద్రుడు, చతుర్ముక్తుడు ఇంకా ఐశ్వర్యం ప్రదర్శించుకుంటూ బయలుదేరారు. అశని, భానుకుడు అన్నవాళ్ళు వీళ్ళ వెంట వెళ్ళారు. వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంద్రాది దేవతలు బయలుదేరారు. ఇంద్రాది దేవతలంతా వెళ్ళిన తర్వాత ఆఖరణ బ్రహ్మ వెనక విష్ణు అన్నమాట. ఇంకా తర్వాత ఎవరు ఉండరన్నమాట. వీళ్ళు బయలుదేరారు. ఆ సమయంలో విష్ణువు కూడా బయలుదేరాక విష్ణు వెనక అతల శివుడు బయలుదేరాలి. చండి అని పేరు కలిగిన ఒక మహాత్మురాలు, రుద్ర సోదరి ఉన్నది. ఈ చండి, ఈ పెళ్ళికి నేను వస్తా, ఎవడన్నా శివుణ్ణి దూషిస్తే నెత్తి మీద ఒకటి కొడతాను, వాడి బుర్ర రామకీర్తన పాడిస్తాను. ఈశ్వరుణ్ణి ఎవడైనా విమర్శించినట్టు తెలిసిందా పెళ్లిలో కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా వాడు తల పగలగొడతాను అంటూ రుద్రస్య భగిని భూత్వ చండీ సోత్సవ సంయుత. చండి అని పేరు కలిగిన ఒక మహాశక్తి రుద్ర సోదరి అయి అక్కడికి వచ్చింది. ఓరి దేవుడు ఆవిడ చూస్తే మహాభయంకరంగా ఉందట. అందరూ అందంగా ఉన్నారు కానీ ఈవిడ ఒక్కత్తి మాత్రం రుద్రుడికి సేవ చేయడానికి వచ్చింది. ప్రధానమంత్రి గారు అలంకరించుకుంటే పక్కన ఉన్నవాళ్ళు కూడా అలంకరించుకోకూడదు కదా. గన్మెన్ గన్మెన్ గన్లాగే పట్టుకుని ఎలా ఉండాలి. అంతేగాని ఆయన కూడా అలంకరించుకుని ఆయన ఏదో సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ఫీ తీసుకుంటే సెక్యూరిటీ ఇబ్బంది. అందుకని ఈవిడ నేను ఈశ్వరుణ్ణి రక్షించడానికి వచ్చాను, ఈశ్వరుడి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని భక్షిస్తాను శిక్షిస్తాను అంటూ వచ్చింది. ఆవిడ ఒక శవం మీద కూర్చుంది. ఆ శవం ఆకాశంలో అటు ఇటు ఎగురుతుంది. అంటే శవం కూడా బాగా ఎగురుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే శవాలు ఎగురుతాయి. ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే మనిషిలో ఉన్నవాడు శవం అయిపోతాడు. ఆ శవం ఎగురుతూ ఉంటే దాని మీద కూర్చుంది ఆవిడ. ఆవిడ శరీరం ఏకంగా 100 యోజనాల వైశాల్యంతో ఉంది. మంచి నల్లగా ఉన్నది ఆవిడ, ఎర్రని కరుగుడ్లతో ఉన్నది, పెద్ద బొజ్జతో ఉన్నది ఆవిడ. ఒక బంగారపు కలశం నెత్తి మీద పెట్టుకుంది. ఆవిడ ముఖము నేత్రాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 1000 చేతుల్లో 1000 ఆభరణాలు ధరించింది, 1000 ఆయుధాలు ధరించి వచ్చింది ఆవిడ. ఆవిడ శివుడికి ముందు బయలుదేరింది. శివుడు అన్నాడు, పెళ్లికి శుభాన్ని బయలుదేరితే ఈవిడ ముందు వస్తుంది ఏమిట్రా బాబు, అసలే మా అత్తగారేమో నా గురించి లేనిపోని అనుమానం పెట్టుకుంది అన్నట్టుగా నందీశ్వరుడికి చూస్తే ఆ మాత్రం ఈవిడ ఉండాలిద్దరు. మీ లీల నాకు తెలుసు, ఈవిడ కనపడ్డాక మీరు మీ అత్తగారికి ఎలా కనపడతారో నాకు తెలుసు, అయ్యో స్వామి వెళ్ళనివ్వండి అన్నాడు ఆయన. అందుకని ముందు చండి. వీళ్ళంతా మొత్తం మీద బయలుదేరారు. సనకాది మహాసిద్ధులు బయలుదేరారు. వీళ్ళతో పాటుగా మధ్య మధ్యలో గానం చేసుకుంటూ తుంబురు నారదో హాహా హూహూశ్చేత్యాదయో వరాహ గంధర్వాహ కిన్నరాహ జగ్ముర్ వాద్యానాత్మాయ హర్షిత. తుంబురుడు నారదుడు హాహా హూహు అనే గంధర్వులు ఇంకా గానం చేసేవాళ్ళు యక్షులు కిన్నరులు మొదలైనటువంటి వాళ్ళంతా పాటలు పాడుకుంటూ బయలుదేరారు. గాయత్రి సావిత్రి లక్ష్మి మొదలైనటువంటి ప్రత్యేక ఉపాసనా దేవతలు బయలుదేరారు. ఇంతమంది బయలుదేరాక నందీశ్వరుడు తనను తాను అలంకరించుకుని శివుడి దగ్గర నిలబడ్డాడు. స్వామి ఇక వీళ్ళంతా బయలుదేరాక మనం కూడా బయలుదేరాలి కదా, రండి నా మీద కూర్చోండి అన్నట్టు. అప్పుడు నందీశ్వరుడే ఒక కైలాసపర్వతంలో ఉన్నాడు. ఆ నందీశ్వరుడి మీద హాయిగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు, అటు ఇటు తిరగచ్చు. ఒక పెద్ద విశాలమైన విమానం వలె ఉన్నాడు ఆయన. మరొక కైలాస పర్వతంలో ఉన్నాడు. తెల్లని శుద్ధ స్ఫటికంలో ఉన్న నందీశ్వరుని చూశాడు ఆయన. మళ్ళీ వ్యాసుడు స్పష్టంగా వర్ణించాడు, శుద్ధ స్ఫటిక సంకాశః వృషభః సర్వసుందరః యో ధర్మ ఉచ్యతే వై దై వేదైః శాస్త్రైః సిద్ధ మహర్షిభిః. వేదములు శాస్త్రములు నందీశ్వరుణ్ణి ధర్మదేవత అన్నారు. అందుకే ధర్మదేవత నందీశ్వరుడిలాగా ఆభూతి రూపంలో ఉంటుంది. వేదముల చేత శాస్త్రముల చేత ధర్మస్వరూపుడని కీర్తింపబడిన నందీశ్వరుడు తెల్లని స్ఫటికము వంటి ఆకారంతో సర్వాంగ సుందరుడై అక్కడికి వచ్చాడు.